ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। పరమ పవిత్రమైన గరుడ పురాణంలోకి భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నాం. అందరూ నారాయణ అనండి. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నామస్మరణం తప్పక చేసి తీరాలి. గరుడ పురాణ శ్రవణ ప్రవచన పారాయణ కాలాలలో మనం సదాచారం గురించి చెప్పుకుంటున్నాం. సత్ ఆచారం అంటే మంచి ఆచారం. ఆచారం అంటే నడవడిక. ఆచారం వల్ల వచ్చే లాభం ఏమిటంటే ఆరోగ్యం. ఆచారం వల్ల వినయం పెరుగుతుంది, ఇహలోకంలో సుఖం కలుగుతుంది, శరీరం విడిచిపెట్టాక భగవద్ అనుగ్రహం పొందుతాం. అసలు ఆచారం అంటే అనేక ఆరోగ్యములతో కూడినది అని అర్థం. ఒకప్పుడు మరే నాయన, ఎవరు పడితే వాళ్ళు ఒకరినొకరు ముట్టుకోకుండా దూరం నుంచే నమస్కరించండి రా అన్నారు. కాళ్ళు ముట్టుకుంటూ ఉంటే మన పెద్దలు కాళ్ళు ముట్టుకోవద్దు, కాళ్ళల్లో శక్తి పోతుంది అన్నారే. శక్తి పోవడం అంటే ఏమిటి? ఇదిగో ఇప్పుడు ఈ కరోనా రోగం వచ్చాక సోషల్ డిస్టెన్స్ అని మీటర్ దూరంలో ఉండండి రా అని ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ రోగాలు వాడి రోగాలు వీడికి, వీడి రోగాలు వాడికి వస్తాయి కనుక ఒకళ్ళల్లో ఉన్న రోగం ఇంకొకడికి చేరి అప్పుడు వాడిలో ఉన్న ఆరోగ్య శక్తి పోతుంది, అనారోగ్యం వస్తే ఆయువు నశిస్తుంది. అంటే శక్తి పోతుందిరా కాళ్ళు పట్టుకుంటే అంటే ఒకరి నుంచి ఒకరికి అనారోగ్యం చేరుతుంది కనుక శరీరంలో ఉన్న శక్తులు తగ్గుతాయి కనుక దూరం నుంచి అన్నం పెట్టుకుంటా అన్నారు. అన్నం తినేటప్పుడు ఎంగిళ్ళు తినద్దు, కొంచెం దూరంగా ఆకులు వేసి కూర్చోండి అని మన పెద్దలు ఎందుకు చెప్పారు అంటే అన్నం తింటున్నప్పుడు మనం నోట్లోంచి నవ్వుతున్న ముద్దలు అటు ఇటు చూస్తే పక్కవాడి దాంట్లో పడతాయి. తర్వాత ఆకుల్లో మజ్జిగ పోస్తున్నప్పుడు ఎత్తులోంచి, లేకపోతే ఏదైనా పులుసు పోస్తున్నప్పుడు పక్కవాడి దాంట్లో పడతాయి. ఈ ఎంగిళ్ళు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు పడితే రోగాలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? భయపడిపోయి ఈ ఎంగిళ్ళ వల్ల, ఈ మాటల వల్ల, తుంపర్ల వల్ల రోగాలు వస్తాయని ముక్కులకి మూతులకి గొడ్డలు కట్టుకుని దూరంగా ఉంటున్నామే. ఇది కనుక మనం మొదటి నుంచి పాటించుకుంటే ఇవాళ ఈ రోగాలు వస్తాయా? రావడంలా. బఫే అనే పేరుతోటి రెండు చేతులతోటి నానా రకాల పళ్ళేలు చెత్త పట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అందులోంచి ఆ ఎంగిలి చేతులతో వడ్డించుకుంటూ అన్నం తింటున్నప్పుడు ఈ మోకాల నుంచి మజ్జిగది కారుతోటగా సాంబారు కారుతోటగా వాడి అక్కడికి వెళ్ళి వడ్డించండి అని వాడి దగ్గరికి వెళ్ళడం, ఇదేమో ఈ పులుసు ఆ సాంబారులో పడడం, ఈ ఎంగిరి సాంబారు భలే రుచిగా ఉందని పక్కవాడు తాగడం చేస్తే రోగాలు రకమవుతాయి, వైభోగాలు వస్తాయా? రావు కదా. అందుకని ఏం చెప్పారంటే గరుత్మంతుని వంకతోటి శ్రీమన్నారాయణుడు, ఈ వంకతో వేదవ్యాసుడు మనకిచ్చిన సందేశం, చేతితో కంచములను పట్టుకొని అన్నము తినవద్దు. అన్నం తినేటప్పుడు కంచం నేల మీద పెట్టుకోవాలి, కింద కూర్చోకుండా టేబుల్ మీద కూర్చునే వాళ్ళు టేబుల్ మీదే పెట్టుకోవాలి, చేత్తో పట్టుకుని కంచం తినద్దన్నారు. ఒక చేత్తో కంచం పట్టుకుని ఇంకో చేత్తో అన్నం తినేవాళ్ళు ఉంటారే, ఈ బఫే సిస్టంతో అన్నం తినేవాళ్ళు. ఇటువంటి వాళ్ళ చేతులు యమధర్మరాజు గారు శరీరం విడిచిపెట్టాక ముక్కలు ముక్కల కింద నరికిస్తాడు. దానికి నికృంతన నరకము అని పేరు. నికృంతనం అంటే నరుకుట. మనం శరీరం విడిచిపెట్టాక మన ప్రాణాన్ని తీసుకుపోయి యమకింకరులు యాతనా శరీరం అనే ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, తుమ్మముద్దులో ఉంటుంది. దానికి లింగ భేదం ఉండదు, స్త్రీ పురుషాది భేదం ఉండదు అనమాట. మనకి స్త్రీలకి పురుషులకి ఉండి అవయవాలు ఏమి వాళ్ళకి అందులో ఉండవు, అందుకే దానికి యాతనా శరీరం అని పేరు. ఆ యాతనా శరీరం ఒక విచిత్రమైన ద్వారాలతో నిండి ఉంటుంది, అందులోకి మన ఆహారం వెళ్ళదు. అందువల్ల ఈ శరీరము యాతనా శరీరం అని పిలువబడుతుంది. ఈ శరీరానికి దెబ్బలు తగులుతాయి, చావు ఉండదు. శరీరం నరికేస్తే ముక్కలైపోతుంది. ఆ ముక్కలైపోతున్నప్పుడు బాబో బాబు అని బాధపడతాడు జీవుడు, కానీ మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి. అందుకని దాన్ని యాతనా శరీరం అన్నారు. ఈ శరీరమును ఈడ్చుకుపోయి యమకింకరులు నికృంతనము అని ఒక నరకంలో వేస్తారు. ఆ నికృంతన నరకంలో కత్తుల్లాంటి రంపాలు లాంటి ఆయుధాలతో ఈ వేళ్ళని పటా 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 కొడతారు. ఆదివారం వస్తే మా చిన్నప్పుడు కషాయి కొట్టాడు మాంసాన్ని ఒక దొంగ మీద పెట్టి కత్తిపెట్టి పటకా 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 పట కొట్టించేవాడు అనమాట. మేక మాంసం పైగా అది, ఆ మేక తల అక్కడ వేళ్ళాడు కట్టేవాడు ఎదురుగుండా. మేక మాంసానికి తోక కూడా కనపడిగా పెట్టేవాడు, మళ్ళీ మేకం తిరిగారని. ఆ తోక కనబడే మోసం కాదు కానీ పక్కన ఉన్న మోసం వేడు, అందులో కుక్క మోసం ఏమేడు కూడా మేడు ఓడింది తెలిసింది కాదు. నా కర్మగారి సంతకి వెళ్ళి కూరలు తెద్దామని అక్కడికి వెళ్ళగానే ముందు ఆ మాంసం కొట్లు మించి వెళ్ళాల్సి వచ్చేది. నా శరీరం అంతా ఆ 3-5 ఏళ్ల మధ్యలో ఉడికొచ్చేసేది అనమాట. అందులో ఒక మాంసం తీసుకుని దాన్ని కత్తితో పట్ 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 అని ముక్కలు ముక్కలు కింద కొట్టి దానిలో తామరాకులో పొట్లం కట్టి పక్కవాడికి ఇచ్చేవాడు. ఇంతలో కూడా తల మాంసం అన్నాడు. నాకు ఆ భయం కలుగుతున్నా ఏం చేస్తాడో చూద్దామని అక్కడ ఉండిపోయాను. ఆ తలలోంచి ఆ తలని కత్తితో ఇలా ముక్క ముక్క కింద గీకేస్తూ ఉంటే ఒక్క క్షణం నా తలనే గీకేస్తున్నాడేమో అన్నంత భయం కలిగేసి ఓ 6 రోజులు మంచం ఎక్కాను. అంటే తెలిసి తెలియని వయసు కనుక ఉడికిపోయాను. మళ్ళీ సంత అంటే నా ప్రాణం అంతమైపోయినట్టు అనిపించేది అనమాట. మనం కళ్ళెదురుగుండా మేకలలోకి వస్తూ ఉంటే ఎలా చూసామో మన శరీరంలో వేళ్ళు యమకింకరులు అలాగే ఆ కత్తితో పట్ 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 అని కొట్టేస్తారు. ఎటువంటి యాతనో చూడండి. కొట్టేస్తున్నప్పుడు ఈ వేళ్ళు దిగిపోయి వీడు బాబోయ్ నాయనో నాయనో తండ్రో రక్షించు అంటాట. రక్షించాలా? ఏ ఆచారాల గురించి గురువుగారు గరుడ పురాణంలో లైవ్ ఇస్తున్నప్పుడు ఒక్కనాడు విన్నావా? సినిమాలు సీరియల్స్ చూస్తావా? పైగా చెబుతూ ఉంటే ఆ ఇవన్నీ నమ్ముతామా, పునర్జన్మ ఎక్కడుంది, నరకం ఎక్కడుంది అని పిచ్చి మాటలు మాట్లాడతావురా? ఇప్పుడు అనుభవించరా? ఇప్పుడు భూలోకంలో మీ బంధువులకి చెప్పు, నరకం ఉంది, నికృంతనం ఉంది, గురువుగారు చేత్తో కంచములు పట్టుకుని బఫే తిండి తినద్దని చెప్పారు, అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యింది అని భూలోకానికి చెప్పరా అంటట యమకింకరుడు. వీడు భూలోకం వాడికి చెబుదామంటే అక్కడ ఈ వాట్సాప్లు లైవ్లు ఉండవు, నరకంలో లైవ్లు ఉండవు, లైవ్గా బాధడమే తప్ప. కాబట్టి వాడు నానాయాతన పడిపోతాడు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళ యొక్క శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఈ నికృంతర నరకంలో వేళ్ళు అతుక్కుపోవడం, నరకడం చేస్తారు. ఇదేదో నేను వేళకోవడానికి చెప్తున్నాను అనుకోకండి. అతి భయంకరమైన శిక్షలు భవిష్యత్తులో రాబోతున్నాయి అజ్ఞానులకి. ఆ శిక్షలు ఈ గరుడ పురాణం శ్రద్ధతో విన్న వారికి రావుగాక రావు. అందుకనే మీరు వినాలి. ఎలా విన్నా, ఎక్కడి నుంచి విన్నా, ఒక్క క్షణం విన్నా యమధర్మరాజు గారు వాళ్ళని శిక్షించడం ఈ పురాణములకు అంత శక్తి ఉన్నది. కాబట్టి ఆచారాలలో ఉత్తమ ఆచారం ఆహారం ఎప్పుడూ కూడా సరైన రీతిలో తినాలి. నిజానికి కింద ఒక చాపో పేటో వేసుకుని కంచం కానీ ఆకు కానీ పెట్టుకుని బాసిన మఠం వేసుకుని అప్పుడు 2 మోకాళ్ళకి మధ్యలో చేతులు పెట్టి పవిత్ర అన్నాన్ని భగవదర్పణ చేసి తినడం చాలా మంచిదట. జాను భాగమున హస్తములుండ పవిత్ర అన్నంబుకుడుచున్నది నరవరేణ్య. 2 మోకాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకుని మీరు టేబుల్ మీద కూర్చున్నా అంతే సుమా. మీరు టేబుల్ మీద కూర్చున్నప్పుడు కూడా కంచం పెట్టుకుని ఈ 2 కాళ్ళు కొంచెం వెడల్పు చేసి ఈ 2 మోకాళ్ళ మధ్యలో చెయ్యి ఉండేలా చూసుకుని ఆ కంచంలో అన్నాన్ని తినండి. తినే ముందు దానిని మీ ఇష్టదేవతకి సమర్పణ చేయండి, నైవేద్యం కింద చూపించండి, తినేయండి. అటువంటి వాడు ఆరోగ్యము పొందుతాడు, నరకమునకు వెళ్ళడు. కాబట్టి కూర్చున్నప్పటికీ నిలబడినప్పటికీ ఎంత తేడా ఉందో చూసారా? నిలబడి అన్నం తింటే పాపం అట, కూర్చుని అన్నం తింటే పుణ్యం. టేబుల్ మీదైనా కూర్చోండి, కిందైనా కూర్చోండి, కానీ 2 కాళ్ళకి మధ్యలో ఎదురుగుండా కంచం పెట్టుకుని అప్పుడు అన్నం తినండి. నిలబడి అన్నం తినడం ఎవరు చెయ్యొచ్చు అంటే మోకాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నవాళ్ళు, పెద్దలు, పసివాళ్ళు, ఇటువంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేతుల్లో కంచాలు పళ్ళేలు కొట్టు తినచ్చు. మళ్ళీ మార్గ మధ్యంలో ఇలా తినచ్చు. ప్రయాణ మధ్యంలో నియమం లేదు. ఒక ఊరి నుంచి మరో ఊరు ఎడుతున్నాం, మేము రైల్లోకి ఎంత కూర్చుంటామండి, ఆకేసు కూర్చుంటామంటే కుదరదు కదా, అప్పుడు ఒళ్ళో పెట్టుకుని కానీ నిలబడి కానీ తినచ్చు. ప్రయాణంలో తినే అన్నానికి నియమాలు లేవని దేవతలు చెప్పారు, అది ఆపద్ధర్మం. అందుకే ప్రయాణ మధ్యంలో తినే అన్నమును అధ్వాన్నము అంటారు. అధ్వ అంటే మార్గము, అన్నము అధ్వ అన్నము, అధ్వాన్నము అంటే ప్రయాణంలో దారి మధ్యలో తినే అన్నం. దానికి పెద్దగా నియమాలు లేవు. యథాశక్తికి ఎంతో కొంత తినాలి, బతకాలి కాబట్టి తినండి. విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మేము చక్కగా కూర్చుని ఆకోసిన పెట్టి తింటాం అంటే ఎక్కడ కుదురుతాయి? అప్పుడు వాడు ఎలా ఇస్తే అలా పెట్టుకుని తింటామో మీరు తప్పదు. నీ పక్కవాడు శుభ్రంగా సీసా కూర్చుని గడగడ తాగేసి వాడు తింటున్నా, నీ ఆకలిస్తే నీ ప్రాణం నిలబడ్డానికి తినక తప్పదు. మరి నీ పక్కవాడు క్యాంప్ క్యాంప్ అని పీక్కున్నా నువ్వు తినక తప్పదు. కాబట్టి అధ్వాన్నానికి నియమం లేదు, కానీ మనం ఎంట ఉన్నంత వరకు నియమం పాటించాలి. నశ్రేయో నియమం వినా నియమము లేనిదే శ్రేయస్సు లేదు. భగవంతుడు నియమములన్నీ మన కోసం పెట్టాడు. ఆ పెట్టిన వాటిని, పెద్దలు చెప్పిన వాటిని అంగీకరించాలి, ఆచరించాలి. ఇక అలాగే చేతులు కడుక్కోకుండా ఎవరితో మాట్లాడకూడదు. భోజనం అయిపోయిన వెంటనే ముందు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కూడా కడుక్కోవాలి. ఇంట్లో ఉన్నంత వరకు ప్రయాణ మధ్యంలో పెద్ద ఇబ్బంది లేదని ముందే చెప్పాను. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని నోరు కుక్కిని చుమ్మి అప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంట. ఈ ఎంగిలి చేత్తో ఎవరితో అయినా మాట్లాడినా, ఆ కడు కడుక్కోకుండా ఎంగిలి చేత్తోటే వేడుకో ఎక్కువసేపు ఎవరితో సంభాషించినా, అందులో ముఖ్యంగా గురువులు దర్శనం చేసుకున్న దేవుణ్ణి, నక్షత్రాలని, సూర్యుణ్ణి, ఇటువంటి వాటిని ఎంగిలి చేత్తో చూసినా, ఎంగిలి ముఖంతో చూసినా, ఆ వ్యక్తులు రాబోయే జన్మల్లో గుడ్డివాళ్ళు అయిపోతారు, లేదా కళ్ళు సరిగ్గా కనపడక చిన్నప్పటి నుంచి నానాయాత్ర పడిపోయే సూదులు గుచ్చుకునేటటువంటి బాధ వంటి బాధ పొందే కళ్ళతో పడతారు. కొంతమంది కళ్ళల్లో లోపల నొప్పులు ఎక్కువైపోతాయట, కళ్ళల్లో సూదులతో గుచ్చుతున్న బాధ కలుగుతోందండి అని ఎంతోమంది చెప్పుకొచ్చారు. పాపం ఇవే పూర్వజన్మలో చేసిన పాపాలు ఇవి. లేకపోతే పుట్టిప్పటికైనా 10 ఏళ్ల కళ్ళతోడు ఏంటంటే అసలు చక్కగా హాయిగా చూడడానికి వీలు లేకుండా. ఇవన్నీ మరి పూర్వజన్మలో చేసిన పాపాలు కొంచెం ఎక్కువ తక్కువలు. ఎక్కువ చేస్తే చిన్నప్పటి నుంచి దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది, తక్కువ చేస్తే కొంచెం క్రమక్రమంగా దృష్టిదోషం పెరుగుతుంది. అసలు మహాపాపం చేస్తే దృష్టి ఉండదు. దీంతోపాటు ఈ ఎంగిలి నోటితో, ఎంగిలి చేత్తో దేవతల్ని, గురువుల్ని చూడడం, పెద్దలతో సంభాషించడం వంటివి చేసిన వాడు శరీరం విడిచిపెట్టాక అటువంటి నరకాలు పొందుతాడు. రాబోయే జన్మల్లో ఆహారం సరిగ్గా దొరకదు. కాబట్టి ఎప్పుడు ఎంగిలి చేతులు కడుక్కోవాలట. ఇంకో గొప్ప అద్భుతమైన విషయం చెప్పాడు. దివసంబును రేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగుణాచరింప మత్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడు అప్పను. పగలు కాని రాత్రి కాని ఎప్పుడైనా మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు ఉత్తర దక్షిణ దిక్కులకేసి తిరిగి మాత్రమే చేయాలి. తూర్పు పడమరలకేసి మలమూత్ర విసర్జన చేయరాదు. ఒక వ్యక్తికి మూత్రానికి వెళ్ళవలసి వచ్చింది, తూర్పు దిక్కుకేసి తిరిగి పోయకూడదు, పడమరకి తిరిగి పోయకూడదు, ఉత్తరం కానీ దక్షిణం కానీ. మళ్ళీ అందరూ కూడా ఏమన్నాడంటే పగలు ఉత్తరం, రాత్రి దక్షిణం శ్రేష్టం. ఎలా అయినా పర్వాలేదు, రెండు దిక్కులు ఎప్పుడైనా పర్వాలేదు, శ్రేష్టత పక్కన పెడితే ఉత్తర దక్షిణ దిక్కులకేసి తిరిగి మలమూత్ర విసర్జన చేయడం ఎప్పుడు మంచిది. అది మలమైనా మూత్రమైనా నేను ముందే చెప్పాను, ప్రయాణములలో ఈ రూల్స్ లేవు. కాబట్టి యాత్రల్లో ఉన్నప్పుడు అక్కడ మనకి దారిలో ఏది ఉత్తరం ఏ దక్షిణం ఏది తెలుస్తుంది, రైలు ప్రయాణం చేస్తోంది, విమానం ఆకాశంలో ఎగురుతోంది, అప్పుడు ఎటుందండి ఉత్తరం, ఎటుందండి దక్షిణం అనుకుని మనం చేయలేము. కాబట్టి ప్రయాణములో ఈ నియమములు లేవు కానీ ఎంట ఉన్నంత వరకు, లేక ఎక్కడైనా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు తూర్పు పడమరలు తెలుసుకుని ఉత్తర దక్షిణాలు చేసి తిరిగి మాత్రమే మలమూత్ర విసర్జన చెయ్యాలి. రోగము వచ్చిన వాడు మాత్రం ఈ దిక్కులు పట్టించుకోకర్లా. అంతరార్థం ఏంటంటే అసలు రోగం ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల వస్తుంది. ఈ దిక్కులు పట్టించుకోకుండా ఇష్టోదండి చేస్తే ఆ దిక్కుల్లో కొన్ని ఆకర్షణ శక్తులు ఉంటాయి, వాటి వల్ల రోగాలు వస్తాయి. భోజనమునకు తూర్పు పడమరలు ఉత్తరం మంచిది. అదే మలమూత్ర విసర్జన అయితే ఉత్తర దక్షిణాలు మాత్రమే చేయాలి. ఇక నిద్రపోతున్నప్పుడు అయితే తూర్పు లేదా దక్షిణం, ఈ రెండు దిక్కులకేసే తలపెట్టి పడుకోవాలి. ఈ విషయం ఇందులోనే కాదు, మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు, అప్పుడు చెప్పాను, ఇక్కడ అదే చెప్పారు. శిరమున అగస్త్యుడుండెను సురనాథుండుండె ఉండ సుక్తి కనదగున్ నరుడు ఉత్తర పశ్చిమముల శిరముగా నిద్రించుటెగు చేయు కుమారా. దక్షిణం కేసి కానీ తూర్పు కేసి కానీ తల పెట్టుకుని నిద్రపోవాలి. అంటే మన తల తూర్పు దిక్కు వైపు ఉండాలి, కాళ్ళు పడమరకేసి ఉండాలి, లేదా మన శిరస్సు దక్షిణం వైపు ఉండాలి, కాళ్ళు ఉత్తరాన్ని చూడాలి. లేవగానే అప్పుడు వీడు ఉత్తరం దిక్కును చూస్తాడు, లేవగానే తూర్పు కేసి తల పెట్టుకున్నాడు పడమరను చూస్తాడు, తద్వారా వరుణ దర్శనం ఇటు కుబేర దర్శనంతో లేస్తాడు. అలా లేచినటువంటి వాడు పరమ పవిత్రుడు అవుతాడు. అసలు పశ్చిమ ఉత్తర దిక్కులకేసి తిరిగి తల పెట్టుకుని పడుకోవడం మహాపాపం. దానివల్ల హాని కూడా దొరుకుతుంది. ఎగ్గు చేయు కుమార అన్నారండి. దానివల్ల మనకి ప్రమాదం వస్తుంది. ఉత్తరం దిక్కుకేసి ఎక్కువ కాలం తలపెట్టి పడుకున్నటువంటి వాడు తెలివితేటలు కోల్పోతాడు, వాడికి బుర్ర పనిచేయదనమాట. అందుకే ఒక పనికి 3 సార్లు తిరుగుతాడు. రోజు లైట్ వెలగడానికి ఉత్తి వేలు గుచ్చుతాడు తప్ప దీనికి ప్లగ్ పెడితే బాగుండని ఊహ రాదు. ఎందుకంటే వీడు ఎప్పుడో ఎక్కువగా ఉత్తరం కేసి తలపెట్టి పడుకున్నాడు అనమాట. పనికి శ్రమ ఎక్కువ పడిపోతాడు, శ్రమ ఎక్కువ, పని చురుగ్గా చేయలేదు. కారణం ఏంటంటే ఆలోచన తక్కువగా ఉంటుంది. ఆలోచన కలిగిన వాడు ఒక్కసారి కొన్ని 100 పనులు చేయగలుగుతాడు. కొందరు 100 పనులు పెట్టుకుంటారు, ఏ పని గుర్తవదు. ఒకే దెబ్బకి 100 పనులు చేయాలి తప్ప 100 దెబ్బలకు ఒక పని కూడా ఉపయోగం ఉంది. అంటే సులభముగా బుద్ధితో పని చేయాలంటే తూర్పు దక్షిణాలకే స్థలం పెట్టుకోవాలి. ఉత్తరకే స్థలం పెట్టుకుంటే బుద్ధి శూన్యత పెరుగుతుంది, పడమరకే స్థలం పెట్టుకుంటే అప్పులు పాలవుతాడని. పూర్వం ఒక రాజుగారి దగ్గర ఒక గొప్ప మహామేధావి అని మంత్రి ఉండేవాడు. తిరుగులేదు ఆ మంత్రి యొక్క శక్తి. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారికి తెల్లవారుజామున వచ్చి రోజు ఒక ఆయన చక్కగా క్షవరం చేసిపోయేవాడు, గడ్డం అవి చేసిపోయేవాడు. చాలా రాజుగారికి ఆత్మీయుడు వాడు. ఓసారి రాజుగారు తెల్లవారుజామున మెలకు రాక నిద్రపోతూ ఉండగా నిద్రతో రాజుగారికి తెలియకుండా చక్కగా నున్నగా గీసేసి వెళ్ళిపోయాట గడ్డాన్ని. రాజుగారు లేచి చూడగానే గడ్డం చేయబడి ఉంది. ఆయన తెల్లబోయి, అసలు నాకు మెలకు కూడా రాకుండా ఎంత ఆర్ట్గా చేసేవరా ఇది, నీకు ఎంత గొప్ప స్కిల్ ఉంది అని మెచ్చుకొని, రే ఇంత బాగా చక్కగా నాకు క్షవరం చేసినందుకు నీకేం కావాలంటే తీసుకొని కోరుకు ఏం కావాలో అన్నట్టు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ క్షవరం చేసినటువంటి రాజుగారి యొక్క సేవకుడు, మహారాజా నాకు చాలా కాలం నుంచి మంత్రి పదవి స్వీకరించాలని ఉందండి. మంత్రి గారికి నాకు తేడా ఉందండి, మంత్రి గారికి బోల్డ్ డబ్బు ఇస్తున్నారు, ఆయనకి బోల్డ్ బరువు ఉంది, నాకు అంత విలువ ఇవ్వట్లేదు మీరు అన్నట్ట. దానికి ఉందిరా, తెలివితేటలు పెట్టి మంత్రి పదవి ఇస్తామంటే నాకు తెలివితేటలు ఏమో అన్నట్టు. అయితే ఓ పని చేయి, రేపు పొద్దున్న 10 గంటలకి సభలోకి రా, అప్పుడు నేను మంత్రి గారు తప్ప ఎవరు ఉండం అనగా సరే అని వచ్చాడు. మంత్రి గారిని వెనకే ఉండండి అని రాజుగారు తన వెనకాతలు కాస్త తక్కువని చెప్పి ఒక గదిలో పెట్టించి, మన సేవకుడు రాగానే వచ్చేవట్రా సేవక అన్నట్ట. వచ్చానండి. ఆ దూరంగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మన నగరంలోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకురానట్ట. వెంటనే వీడు అచ్చత్త మహారాజాని పరిగెత్తుకుంటూ 2 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ, ఇది కాలినడకన పరిగెత్తి, గుర్రాలు ఎక్కడున్నాయి, మీకు రాజభవనంలోంచి అక్కడికి వెళ్ళాలి కనుక కాలినడకన పరుగున వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు పరిగెత్తి వెనక్కి వచ్చి, మహారాజా మహారాజా అని ఆయాసపడుతూ, తెలుసుకున్నానండి అన్నట్ట. ఏం తెలుసుకున్నావు? ఆ దూరంగా వస్తున్నటువంటి వాళ్ళు వర్తకులటండి, వర్తకం కోసం వచ్చారటండి అన్నాడు. అలాగా ఏ ఊరు నుంచి వచ్చారో వాళ్ళు అని అడగలేదండి అన్నట్ట. అయితే తెలుసుకో అని అడిగిన. మళ్ళీ పరిగెత్తాడు వీడు, మళ్ళీ 2 కిలోమీటర్లు పరిగి పరుగు పెట్టి, మళ్ళీ 2 కిలోమీటర్లు పరుగును వెనక్కి వచ్చి, మహారాజా మహారాజా అని ఊరుస్తూ, వాళ్ళు ఏంటండి పారసీక దేశం నుంచి వచ్చారండి. పారసీకం అంటే పర్షియా అనమాట. ఇప్పుడు మనం ఇరాన్ అంటున్నామే, ఇరాన్ అని పూర్వం పారసీకము, తర్వాత పర్షియా, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి వస్తున్నారటండి అనగానే, అలాగా వచ్చేవాళ్ళు వర్తకులని చెప్పావు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవడానికి పారసీకం అని చెప్పావు, ఏం వ్యాపారం చేస్తారట వాళ్ళు అనగానే, నేను అడగలేదు మహారాజా అన్నట్ట. ఏం వ్యాపారం చేస్తారో కనుక్కో అన్నాడు. ఈయన వీడు మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. నీరసపడుతూ, మహారాజా వాళ్ళు రత్నాలు వ్యాపారాలు చేస్తారట. ఓహో, ఏ రత్నాలు ఉన్నాయో వాడి దగ్గర? అడగలేదు మహారాజా అన్నాడు. వీళ్ళు అడగపోయావన్నట్ట. వీడు మళ్ళీ పరిగెత్తలాగే అతి కష్టం మీద వచ్చాడు. మహారాజా నవరత్నాలు ఉన్నాయట మహారాజా అన్నాడు. ఆ నవరత్నాలు ఖరీదు ఎంతట్రా? మహారాజా నేను అడగలేకపోయాను మహారాజా అన్నట్ట. అడగపోయామంటే ఈసారి పరిగెట్టి మళ్ళీ వస్తే చచ్చిపోతాను మహారాజా, నేను పరిగెత్తలేను. పరిగెత్తి పరిగెత్తి శరీరం అంతా నీరస పడిపోయింది అన్నట్ట. ఆహా, అలాగా అయితే ఇక్కడే కూర్చోరాని వాడిని పక్కన కూర్చోబెట్టుకుని అక్కడ లోపల ఉన్న మంత్రి గారు అని పిలిచాడు. మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వాళ్ళు ఎవరో వచ్చారట, ఒకసారి కనుక్కోండి వ్యవహారం ఏమిటో అన్నాడు. మంత్రి గారు చకా చకా హుటా హుటిని వెళ్ళారు. ఓ 1/2 గంట తర్వాత వెనక్కి తిరిగి వచ్చారు. మహారాజా పారసీకం నుంచి మొత్తం 9 మంది వర్తకులు వచ్చారు. వాళ్ళు నవరత్నాలతో వ్యాపారం చేస్తారట. ఆ వ్యాపారానికి అనుమతి కోసం మీకోసమని ఆ గుమ్మం దగ్గర మన నగర ద్వారం దగ్గర వేచి ఉన్నారు. వాళ్ళు 9 రోజులు ఉంటారట, 9 మంది ఉన్నారు, నవరత్నాలతో వ్యాపారం చేస్తారట. ఆ నవరత్నాల్లో బాగా ఖరీదైన వజ్రాలట, మిగతా కొంచెం అటు ఇటుగా ఉన్నాయట, మొత్తం మీద చాలా ఖరీదైనటువంటి వజ్రాల వ్యాపారం అంటే, ఈ వ్యాపారం చేయడానికి మీరు అనుమతిస్తే మన రాజ్యానికి వాళ్ళు దాదాపు ఒక కోటి వరహాలు ఖరీదుచేసే వజ్రాలు అవి కూడా కానుక ఇస్తామన్నారు మహారాజా అని మొత్తం ఏమేం అడిగితే అవన్నీ అడగకుండానే చెప్పేశాడు పోసుకొచ్చినట్టు. అసలు రాజుగారు అడగక్కర్లేకుండా చెప్పాడు అనమాట, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది ఉన్నారు, ఏ వజ్రాలు అమ్ముతారు, వాళ్ళ వల్ల మనకేం లాభం, అన్నీ పోసుకొచ్చినట్టు చెప్పాడు. అప్పుడు రాజుగారు పక్కన ఉన్న సేవకుడికేసి తిరిగి చూసావుట్రా, అది తెలివండి, ఒకసారి పని మీద పంపామంటే సమస్తం ఆలోచించి అన్నీ తెలుసుకుని రావాలి. నువ్వు వెళ్ళావు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నావు, అంతేగాని ఎందుకు వచ్చారో తెలుసుకో, ఎన్నాళ్ళు ఉంటారో తెలుసుకోలేవు, ఇంకేం తెలివితేటలు. అందుకే నిన్ను మంత్రి పదవిలో నియోగించలేదు, అన్ని తెలివితేటలు వచ్చినప్పుడు నిన్ను కూడా మంత్రి పదవిలో పెడతానన్నట్టు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మంచి చకచక చురుకుగా ఆలోచన చేయాలి మనం, ఆలోచన చాలా అవసరం. ఈ ఆలోచన రావాలంటే వరుసగా ఆదివారము నుండి ఆది, సోమ, మంగళ, బుధ ఈ నాలుగు రోజులు తూర్పు దిక్కుకేసి పడుకోమన్నారు. గురు, శుక్ర, శనివారాల్లో దక్షిణం దిక్కుకేసి తల పెట్టి పడుకుంటే ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందువల్ల ఈ రెండు దిక్కులు ఎక్కువ ఉత్తమం. దక్కిన దిక్కులకేసి తిరిగి పడుకుంటే ప్రమాదం, ఉత్తర దిక్కుకేసి తిరిగి పడుకుంటే క్రమక్రమంగా ఆలోచన శూన్యుడైపోతాడు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, పడమరకేసి తిరిగి పడుకుంటే రుణగ్రస్తుడైపోతాడు. మాకు అప్పులు ఎక్కువ అయిపోవాలండి అనుకున్నటువంటి వాళ్ళంతా పడమర దిక్కుకేసి తిరిగి తల పెట్టుకుని ఒక ఏడాది పడుకోండి, ఆ తర్వాత ఇక మీరు అప్పులు తెలుసలేరు. ఒకవేళ మీరు ఎవరైనా అప్పులు పాలైపోవాలనుకుంటే ఎందుకైనా మంచిది, మీ డబ్బులు ముందే ప్రణవపీఠానికి పంపించేయండి, వాటిని శుభ్రంగా ఏదైనా శివలింగానికి వాడతాం, ఎందుకు అనవసరంగా ఎవడపై ఇచ్చిపాడు చేయడం ఎందుకని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పడుకునేటప్పుడు కూడా నిత్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరంగా గోల్డ్ కొరకూడదండి, చీటికి వాడికి గోల్డ్ కొరుకుతారు కొందరు. గోల్డ్ కొరకటం వల్ల దారిద్ర్యం వస్తుంది, అనారోగ్యం ఎలాగో వస్తుంది. ఈ గోళ్ళలో బ్యాక్టీరియా ఉంటుంది, నోట్లో ఉన్న బ్యాక్టీరియాతో కలుస్తుంది, నోట్లోకి ఆ బ్యాక్టీరియా పెడుతుంది. ఈ సూక్ష్మక్రిముల వల్ల కృమి రోగ నిదానం అని తయారవుతుంది. ఎన్ని రోగాల గురించి చెప్పారండి గరుడ పురాణంలో, అవన్నీ చెప్పడానికి ఏడాది కూడా సరిపోదు. ఏకంగా 40 అధ్యాయములు ఉన్నాయి, వీటిల్లో అవి కేవలం రోగాలు, వాటి చికిత్స, రోగం చికిత్స. ఇప్పుడు అన్నీ నేను రోగాల గురించి రోజు రేవల్సి వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం రోగాల్లో ఉన్నాం, ఆ రోగాలు నాకు లేకుండా రోగాలు లోకానికి రాకుండా ఉండడం కోసమని, భగవరోగ విముక్తి కోసం నారాయణ స్మరణ చేస్తాను. మీరు గరుడ పురాణం, ఆయుర్వేదం, ఛందస్సు, వ్యాకరణం, సదాచారాలు, శౌచ్యం, అశౌచ్యం, పితృకార్యాలు, ఇలా ఒకటేమిటి అనేక విశేషాలతో కూడినది. నవరత్నాల యొక్క ఆవిర్భావం, ఆ నవరత్నాలు ఎలా శుద్ధి చేయాలి, వాటి రేట్ ఏమిటి, ఏ గ్రహానికి ఏ రాయి వాడాలి, ఈ రాళ్ళ గురించి కూడా చెప్పారు. నవరత్నాల మీద వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ రేటుతో అమ్మితే వాటిని వాళ్ళు కూడా దరిద్రులు అయిపోతారని చెప్పారు. వజ్రం ఖరీదు 1,000 రూపాయలు అనుకోండి, నేను చెప్పేది ఏదో హాస్యానికో లేకపోతే ఒక సపోజో చెబుతానంటే, ఉదాహరణకి 1,000 రూపాయలు వజ్రమును 1,200 నుంచి 1,500 దాటి అమ్మితే వాడు నడకానికి పోతాడట. ఇవాళ చూసారా డైమండ్ అంటాడు, దాని విలువ ఏమిటో మనకు కరెక్ట్గా తెలియదు, వాటి యొక్క వెలని నిర్ధారించలేము, అదొక 5,000 ఖరీదు చేసేదాన్ని 5 లక్షలకు అమ్మేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, మహాపాపం కదది, మహాపాపాల్లో కల పాపాలు అవి. అలాగే భూములు కూడా అంటే ఒక స్థాయి దాటి ఎక్కువ రేటుకి అమ్మేస్తే పాపం, అది వచ్చేస్తున్నాయి కదా డబ్బులు అనుకుని. ఈ పాపాలు కలియుగంలో చేస్తారు, వాటి గురించి మనం చెప్పలేము, ఎందుకంటే ఇవి అనేక విశేషాలు ఇందులో చెప్పి తద్వారా మన జాగ్రత్తగా ఉండమన్నారు అనే ఒక గొప్ప సూక్ష్మధర్మం మీకు చెప్పడానికి మాట చెబుతున్నాను. గోల్డ్ కొరుకుట, తల వెంట్రుకలు చిటికి మాటికి పీక్కోవడం, కొంతమంది ఇలా గోకుతూనే ఉంటారు అన్నమాట, దురద పెట్టినా పెట్టకపోయినా, ఇవన్నీ కూడా దరిద్ర లక్షణాలట. రెండు చేతులతో ఒకేసారి బర్రు బర్రు నెత్తి మీద తల మీద చేతులు పెట్టి గోక్కోకూడదట. తలతీట ఇరుగేల తగదు గోకగా, అంటే తలకి దురద వచ్చింది అప్పుడు రెండు చేతులు ఒకేసారి నెత్తి మీద పెట్టుకుని బర్రు బర్రను గోక్కోకూడదు, దువ్వెన పెట్టి గోక్కోవాలి లేదా ఇలా గోక్కోవాలి. రెండు చేతులు ఒకేసారి శిరస్సు మీదకి చేరితే ఈ శిరస్సు మీద ఉన్న లక్ష్మి మనకి దూరం అయిపోతుంది, అది కూడా దారిద్ర్య లక్షణం. చీటికి వాటికి తలకై తడపకూడదు. కొందరు వేడిగా ఉందని నెత్తి మీద నీళ్లు పోసుకుంటారు, బా పెచ్చగా ఉందని కాసి నీళ్లు పోసుకుంటారు. అనవసరంగా తల తడపడం వల్ల ఇంట్లో అనారోగ్యాలు పెరగడమే కాక మరణములు సంభవిస్తాయి, మైల వస్తుంది దానివల్ల. అందువల్ల చీటికి వాటికి తల తడపకూడదు. పృష్ఠములు అంటే పుస్తకాల యొక్క పేజీలు తిప్పేటప్పుడు అని నాలుగని ఇలాగ వేలుతో అద్దుకుని ఈ వేలు తడి చేసుకుని కొంతమంది వేలుతోటి పృష్ఠాలు తిప్పుతారు. నేను అలాంటి వాడిని కూడా చూశాను. గ్రంథం తీసుకుని ఒక పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో పేజీలు అతుక్కుపోయి అనుకోండి, ఇలా నాలుక మీద వేలు పెడతాడు, ఉమ్ము చేసుకుంటాడు వేలికి, ఆ ఉమ్ముతోటి ఆ పేజీలు ముట్టుకుంటాడు. ఎంత పాపం అది! ఎట్టి పరిస్థితుల్లో పుస్తకమును ఎంగిలి చేతులతో ముట్టుకోరాదు. ఎవరైనా నాకు కాఫీ ఇస్తే కాఫీ తాగిన వెంటనే చేతులు కడుక్కుంటాను నేను, ఎందుకంటే కాఫీ గ్లాస్ చేత్తో పట్టుకున్న చేత్తో ఆ పరమ పవిత్రమైన పుస్తకం ముట్టుకోకూడదు. అందువల్ల చేతులు కడుక్కొని అప్పుడు ఆ పుస్తకంలో పేజీలు తిప్పాలి. భాగవతం వంటి పురాణ గ్రంథాలని ఎంగిలి చేతులతోటి అపవిత్రమైన హస్తాలతో పట్టుకోకూడదు. ఎవడికో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ దరిద్రపు చేతితోటి ఆ పుస్తకం పట్టుకోకూడదు. ఇవన్నీ సరస్వతీదేవికి మనం తెలియకుండా చేసే అపచారాలు. దానివల్ల కూడా సరస్వతికి దూరం అయిపోతాం. కొన్ని పాపములు చదువు రాకుండా చేస్తాయి, వాక్శుద్ధి తొలగిస్తాయి. అందువల్ల చేతులు ఎప్పుడు కూడా నోట్లో పెట్టుకోకూడదు, అదొక దోషం అన్నమాట. చెవుల్లో గులిమి మొదలైనవి తీసుకున్న వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒక గొప్ప విషయం చెప్పాడు, కాలు కాలులో ఒకదాని మీద ఒకటి రాయపడతాయి. రెండు కాళ్ళు ఉరుకుందాం వీటిని, ఇలా కాలి మీద కాలేసి ఇలా తొక్కుకుంటూ ఉంటారు కొంతమంది చేతులు. వాటి కాలిని కాలితో తొక్కరాదు, కాలు కాల తడయ కాదు అని మార్కండే ప్రాణం కూడా చెబుతున్నది. కాలి మీద కాలేసి తొక్కితే కూడా అటువంటి వాడు అయితే భవిష్యత్తులో కాళ్ళల్లో నడిచే శక్తి కోల్పోతాడు, లేదా వేళకి తిండి దొరక అలవటించిపోతాడు. వీలున్నంత వరకు మనిషి నిప్పుని నోటితో ఊదకూడదట. కొంతమంది యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో అగ్ని ప్రజ్వలకపోతే ఉఫ్ఫు నోటితో ఊత్తారు. మహాభయంకర రోగం, క్యాన్సర్, నోటి క్యాన్సర్ వస్తున్నట్టు, నోట్లో వ్రణం కుండు పుడుతుందిట. అసలు ఏ పరిస్థితుల్లోనూ యజ్ఞగుండంలోకి అలా నోటితో గాలి ఊదరాదు, విసిరికర్రలు మొదలైన వాటితో విసరాలి. ఇంకా ఏది దొరకని అత్యావశ్యక స్థితిలో ఏం చెప్పారు, రెండు చేతులు అడ్డం పెట్టుకుని భగవంతుడికి నమస్కారం చేసి ఊదం అన్నారు. అది ఆపద్ధర్మం, అసలు అది కూడా సాధ్యమైనంతవరకు వద్దు. ఓ విసిరికర్ర ముందే పెట్టుకోండి, ఏం నష్టం? లేదా ఆకులు పక్కన పెట్టుకుని ఆకులతో గట్టిగా విసరండి. రోజు యజ్ఞాలకి చూస్తున్నప్పుడు మనకు ఓ విసిరికర్ర పెట్టుకోవాలని ఐడియా రావద్దు. ఏది ఏమైనా అగ్నిని నోటితో ఊదరాదు, అలాగే నోటితోటి దీపం ఉఫ్ఫని ఆర్పరాదు. ఇవన్నీ మహాపాపాలకి చెప్పారు. వీళ్ళంతా రాబోయే జన్మల్లో గొంతు క్యాన్సర్తో పుడతారు. అన్నం గుటక పడదట. కొంతమందికి అన్నం దిగదు గొంతుకులోంచి. కారణం ఏంటంటే తెలుసో తెలియకో అగ్నిహోత్రుడికి అపచారం చేశారట. అగ్ని దగ్గర మలమూత్ర విసర్జన చేయటం, అగ్నిలో కాళ్ళు ఇలా పెట్టేయడం, అగ్నిలో నోటితో ఊదడం, ఇవన్నీ మహాపాపాలు. పూర్వం దీపారాధన కొండెక్కడం కోసం ఉఫ్ఫరు ఊదేవారు కొంత తెలియక. అందుకే నోటితో దీపం ఊదరా అంటే నువ్వు నాశనం అవుతావురా అని చెప్పేవారు అన్నమాట. ఇవి మహాపాపాలు. తెలుసో తెలియకో దీపాన్ని ఎలా నోటితో ఊది ఆరిపిన అగ్నిని అని నోటితో ఊది బాగా మంట వచ్చేలా చేసినా, లేదా అగ్నిహోత్రుడి దగ్గర తెలుసో తెలియకో చిన్నప్పుడు కొంటితనంతోటో మూర్ఖత్వంతోటో మలమూత్రాలు విసర్జించిన ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం అగ్నిహోత్రుడికి భక్తితో నమస్కరించటమే. రేపు ఎప్పుడన్నా పూజా సమయంలో దీపారాధన చేస్తారు చూసారా, ఆ దీపారాధన చేస్తున్నప్పుడు దీపమునకు భక్తితో నమస్కరించి అగ్నిహోత్ర మేము తెలిసి కానీ తెలియక కానీ నీకు అపచారం చేసి ఉంటే ఆ అపచారం క్షమించి తొలగించు అని ఒక్క నమస్కారం చేసుకుని పశ్చాత్తాపంతో దీపజ్యోతి స్వరూపుడైన అగ్నికి నమస్కరిస్తే ఆ పాపం పటాపంచలు అవుతుంది. నమస్కరించాక వీళ్ళు అలా చేయకూడదు. దీపం వెలిగించినప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదివితే కనుక ఈ అగ్నిహోత్రుడికి మనం చేసిన అపచారాలు తొలగిపోతాయి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. ఈ శ్లోకం భక్తితో చదువుకున్నటువంటి వాడు అగ్నికి తెలిసి కాని తెలియక కాని చేసిన అపచారములు తొలగిపోతాయి. కాబట్టి తప్పక ఈ పని చేయండి, అగ్నిహోత్రుడికి ఆ పని చేయండి. తర్వాత యజ్ఞములు జరిగినప్పుడు యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణ చేయండి. యజ్ఞము చుట్టూ 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. అగ్నిహోత్రుడు విష్ణు స్వరూపుడు, అగ్ని విష్ణుముఖ, విష్ణువు యొక్క ముఖం. అందుకే కృశాను ముఖుడు అని అగ్నికి ఒక ప్రత్యేకమైన పేరున్నది. భూపాదౌ యశ్చనా పేరు వేద శరణిలశ్చంద్ర సూర్యవచనేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ ముఖమపి దహన దహన అగ్ని ముఖం అపి ముఖమై ఉన్నాడు అంటే విష్ణువు యొక్క ముఖం అగ్ని. కాబట్టి అగ్నిహోత్రుడు విష్ణు స్వరూపుడు కనుక విష్ణువుకు 4 ప్రదక్షిణలు చేయాలి. యజ్ఞకుండం చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేస్తే అగ్నికి మనం చేసిన అపచారాలన్నీ తొలగిపోతాయి, ఉపచారాలు అవుతాయి. ఈ పని చేయండి, అగ్ని యొక్క అనుగ్రహం పొందండి. మరిన్ని సదాచార విశేషాలతో రేపు యథాప్రకారంగా సాయంకాలం 5 గంటలకి కలుసుకుందాం. అంతవరకు మంగళం మాత్రం.